37 శ్లోకాలు. సుఖం త్రిదానిం త్రివిధం.
సుఖం త్విదానీం త్రివిధం. శృణు మే భరతర్షభ. అభ్యాసాద్రమతే యత్ర
దుఃఖాంతం చ నిగచ్చతి.
దుఃఖాంతం చ నిగచ్చతి.
యత్తదగ్రే విషమివ.
యత్తదగ్రేమిషమివ. పరిణామే మృతోపమం. తత్సుకం సాత్వికం ప్రోక్తం.
ఆత్మబుద్ధి ప్రసాదజం.
ఆత్మబుద్ధి ప్రసాదజం.
జ్ఞానంతో మనం కర్మలు చేస్తూ ఉంటే, బుద్ధితో జాగ్రత్తగా ఆలోచిస్తూ, పట్టుదలతో నిర్వహిస్తే, అలా నిర్వహించినటువంటి కర్తకి సుఖం అనేటువంటిది వస్తుంది. అయితే ఈ సుఖం కూడా త్రిగుణ భేదంతో మూడు విధాలుగా ఉంటుంది. అవే సాత్విక సుఖం, రాజసిక సుఖం, తామసిక సుఖం. ఇది ఫలితం. మరి ఈ మూడు విధాల సుఖాలను గురించి నేను నీకు వివరించబోతున్నాను. ఓ భరతర్షభ, అర్జున, జాగ్రత్తగా విను అంటున్నాడు. అంతేకాకుండా ఈ సుఖం అనేటువంటిది ఎలా కలుగుతుంది అంటే, అభ్యాసాత్ అన్నాడు. అభ్యాసం వల్లనే కలుగుతుంది. మానవుడు దుఃఖాన్ని అంతం చేసుకోవటానికి, శాశ్వతమైనటువంటి సుఖాన్ని పొందటానికి అభ్యాసం చేయాలి. అభ్యాసం అంటే శ్రవణం చేసిన తర్వాత మననం చేసి దాన్ని అనుభవానికి తెచ్చుకోవటానికి రకరకాలైనటువంటి అభ్యాసాలు చేయాలి. అలాగా చెప్పి ఈ మూడు రకాలైనటువంటి సుఖాల్లో ముందుగా సాత్విక సుఖాన్ని చెప్తున్నారు. సాత్విక సుఖం ఎలా ఉంటుందంటే, ముందు విషంలాగా ఉంటుంది, తర్వాత అమృతంగా ఉంటుంది. అంటే ముందు కాస్త కష్టపడాలి, తర్వాతనే అమృతత్వాన్ని అందుకోవటం జరుగుతుంది. విషంలాగా ఉంటుందన్నారే కానీ అది విషం మాత్రం కాదు, అంటే కష్టంగా ఉంటుంది. కొంతమందికి శ్రవణం చేయాలన్నా కష్టమే, చాలామందికి శ్రవణం మాత్రం పెద్ద కష్టం ఉండదు. ఇక మిగిలినటువంటివి ఏమైనా మననం కానీ, విచారణ కానీ, జపధ్యానాలు కానీ, ఇలాంటి సాధనలన్నీ కూడా చాలా కష్టంగా ఉంటుంది మొదట్లో. కాకపోతే వాటిని చేస్తూ చేస్తూ ఉంటే అవి బాగా అలవాటై అలా చేస్తారు. కనుక ముందు వచ్చేటువంటి ఈ దుఃఖం, ఈ విషం, ఈ కష్టం తాత్కాలికం. క్షీరసాగర మదన సమయంలో అమృతం కోసం దేవతలు, రాక్షసులు పాల సముద్రాన్ని చిలికితే ముందు విషమే వచ్చింది. ఆ తర్వాత అన్నీ ఉపయోగకరమైనటువంటి వచ్చినాయి. ఉచ్చశ్రమని, ఐరావతమని, అలాగే కామధేను, కల్పతరువు, చంద్రుడు, లక్ష్మీదేవి, ఇలా వచ్చి చివరికి అమృతం లభించి. అంటే అమృతం లభించక ముందు 8 రకాలైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి. దీన్నే మనం మామూలుగా చెప్పుకుంటా ఉంటాం అష్టసిద్ధులు అని. అష్టసిద్ధులు, సిద్ధులు కలిగినప్పటికీ కూడా వాటిని పట్టించుకోకుండా మనం అమృతత్వం కోసం ప్రయత్నించాలి. అక్కడ దేవతలు, రాక్షసులు కూడా అదే చేశారు. అమృతాన్ని అందుకోవాలి, వీటి కోసం ఆగకూడదని అలా మథనం సాగించారు, చివరికి అమృతాన్ని అందుకున్నారు. మనకి జబ్బు తగ్గాలి అని అంటే చేదు మందు వాడాల్సిందే తప్పదు. అలాగే పుత్రోదయం కావాలి అని అంటే ప్రసవ వేదన తప్పదు, ఎంతో కష్టపడాలి, ఎంతో బాధపడాలి. అనేక సుత్తి దెబ్బలు తింటేనే బండరాయి దేవాలయంలో ప్రతిష్ఠించబడి పూజలు అందుకుంటాడు. కనుక నిర్మలమైనటువంటి బుద్ధితో ఆత్మలో నిలిస్తే నిజమైనటువంటి సుఖం మనకు వస్తుంది. ఆత్మసుఖం అని అంటే ఆత్మానందం, శాశ్వత ఆనందం. అది నిజంగా ఎక్కడో లేదు, మనలోనే ఉంది. మనలో ఉన్నటువంటి ఆనందాన్ని అందుకోవడానికి మన దగ్గర అన్ని పరికరాలు ఉన్నాయి, కాకపోతే వాటిని మనం ఉపయోగించాల్సిన రీతిలో ఉపయోగించుకున్నాం, వాటిని ప్రపంచం వైపు దిప్పాం, అందుకనే కలుషితమైనవి. కనుక మన బుద్ధిని నిర్మలం చేసి ఎప్పుడైతే అంతర్ముఖం చేస్తామో అప్పుడే పరమాత్మ సాక్షాత్కారం, మోక్షం, శాశ్వత ఆనందం మనకు లభిస్తుంది. ఈ ప్రకారంగా సాత్విక సుఖం అంటే ఏమిటో మనకి ఇంతవరకు చెప్పి, ఇక ఇప్పుడు రాజసిక సుఖాన్ని గురించి చెప్పబోతున్నారు. 38వ శ్లోకం చూడండి.
విషయేంద్రియ సంయోగాత్ ఎత్తదగ్రే మృతోపమం
పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతం విషయేంద్రియ సంయోగాత్
ఎత్తదగ్రే మృతోపమం
పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతం విషయేంద్రియ సంయోగాత్. విషయాలు ఇంద్రియాలు సంయోగం చెందితే, రెండు కలిస్తే, యత్ అగ్రే అమృతోపమం, ఏ సుఖమైతే ముందు అమృతంగా కనిపిస్తుందో, అమృతంగా అనిపిస్తుందో, పరిణామే విషం ఇవ, అది చివరికి విషంలాగా అయిపోతుంది. తత్సుఖం రాజసం మృతం, ఆ సుఖాన్ని రాజస సుఖం అని పిలువబడుతుంది. అంటే రాజస సుఖం అనేటువంటిది ఎలా వస్తుందంటే విషయేంద్రియ సంయోగాత్ అన్నారు. విషయాలు ఇంద్రియాలతో కలిస్తే సుఖం వస్తుంది, నిజమా అండి? అవును, నిజం. విషయాలు ఇంద్రియాలతో కలిస్తే సుఖం. విషయాలంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. ఒక శబ్దాన్ని చూచాం, విన్నాం, అది అద్భుతమైనటువంటి సంగీతం. మనమేమో సంగీత ప్రియులం. ఆ సంగీతం చెవిని పడింది, ఆహా ఊహో అనుకుంటా తన్మయం చెప్తాడు, అది సుఖం. అంటే విషయం ఇంద్రియం అనేటువంటి చెవితోటి సంబంధం పెట్టుకుంది, శబ్దం అనేటువంటి విషయం శ్రోత్రం అనేటువంటి చెవితో సంబంధం పెట్టుకుంది. అలాగనే స్పర్శ, స్పర్శ సుఖం స్త్రీ పురుషుల యొక్క కలయిక కానీ, లేకపోతే ఇష్టమైనటువంటి వస్తువుని చేతితో స్పృశించటం కానీ, అలా జరిగినప్పుడు ఆనందం కలుగుతుంది. అది స్పర్శ అనేటువంటి దానివల్ల వచ్చినటువంటి సుఖం. అలాగనే అద్భుతమైనటువంటి ఒక స్వీట్ చూచావు కంటితో, నీకు బాగా ఇష్టం, ఆ స్వీట్ నోట్లో వేసుకున్నావు, ఆహా స్వర్గానికి పోయినట్టుగా ఉంది. ఎందుకని? కంటితో చూచావు ఆ స్వీట్ ఏమో విషయం, ఈ కన్యేమో ఇంద్రియం. విషయ ఇంద్రియ సంయోగాలు, సుఖమైనా దుఃఖమైనా స్వీటే మనకు వచ్చేది విషయేంద్రియ సంయోగాలు. అట్లా వచ్చినటువంటి సుఖం ఎలాంటిది అయ్యారంటే, ముందు అమృతంలాగా ఉంటుంది, తర్వాత విషయంలాగా మారిపోతుంది. అంటే ఇది విషయానందం, విషయాల ద్వారా వచ్చేటువంటి ఆనందం ముందు అమృతంలాగా ఉంటుంది, తర్వాత విషయంలాగా మారుతుంది. పరమాత్మ ద్వారా వచ్చేటువంటి ఆనందం ముందేమో విషయంలాగా ఉంటుంది, తర్వాత ఏమో అమృతం అవుతుంది. దానికి ఆపోజిట్ ఇక్కడ. కాబట్టి ఇక్కడ రాజస్ సుఖం అని అంటే ఏమిటి? విషయానందమే రాజస్సుఖం, విషయాల ద్వారా వచ్చే ఆనందమే రాజస్సుఖం. విషయాల ద్వారా ఎట్లా వస్తుంది ఆనందం? విషయాలు ఇంద్రియాలతో కలిసినప్పుడు వచ్చేటువంటిదే ఆనందం. ఆ ఆనందమే ముందేమో అమృతంలాగా ఉంటుంది, చివరికి విషయంలాగా అయిపోతుంది, దాన్నే రాజస్సుఖం అన్నారు. అంటే సాత్విక సుఖానికి ఆపోజిట్ రాజసిక సుఖం. మొదట అమృతంగా ఉండి చివరికి విషయంగా మారేటువంటిది రాజసుఖం. మేడి పండు చూడ మేలిమై ఉండను, పొట్ట విప్పి చూడ పురుగులుండు అన్నారు. అలాంటిదే ఈ రాజసుఖం. ఎలా వస్తుంది ఇది అని అంటే, విషయేంద్రియ సంయోగాత్ శబ్ద స్పర్శ రూప రస గంధ అనేటువంటి విషయాలతో శ్రోత్ర త్వక్ చక్షు రసన ఘ్రాణ అనేటువంటి జ్ఞానేంద్రియాలతో సంబంధం పెట్టుకున్నప్పుడు ఈ సుఖం అనేటువంటిది వస్తుంది. ఆ సుఖమే రాజస సుఖం. మనకి ఇష్టమైనటువంటి స్వీట్ తిన్నాం అనుకోండి, ఆనందంగానే ఉంటుంది కదా. కానీ బాగుంది కదా అని అదే పనిగా తింటే ఆరోగ్యం చెడిపోయి, కనుక ముందు ఆనందం తర్వాత దుఃఖం. ఇప్పుడు పేకాట ఆడే వాళ్ళని చూచి వాళ్ళు ఆ పేకాట ఆడేటప్పుడు రకరకాలుగా గప్పాలు కొట్టుకుంటూ ఉంటారు. ఎవడి గొప్పతనాన్ని వాడు చూస్తూ ఉంటాడు. అసలు ఎంత ఆనందంగా ఉంటారో చెప్పడానికి వీల్లేదు. అది చూసి మనం కూడా ఆడదాం అనుకున్నాం. ముందు కాస్త గెలుస్తూనే ఉంటాం. ఏమి చేతగానోడైనా ముందు అడిగి ఎందుకో ముక్కలు బాగానే పడతాయి. ఆహా నీ హ్యాండే రా హ్యాండ్ రా అని ఉంటాడు, ఆడుతూ ఉంటాడు. నాలుగు ఆటలు అయిపోయిన తర్వాత ఇక పోవటం ప్రారంభమైంది. పోయింది కానీ మళ్ళీ పోయిందని తెచ్చుకోవాలనుకుంటాడు. ఇంకా పోతూ ఉంటుంది, ఇంకా పోతూ ఉంటుంది, ఇంకా పోతూ ఉంటుంది. అంటే మొదట వచ్చినటువంటి ఆనందం ఆవిరైపోతూ ఉంటుంది, చివరికి దుఃఖం. ఇలాగే అన్ని ప్రాపంచికమైనటువంటి విషయాలు, ప్రాపంచికమైనటువంటి భోగాలు, ప్రాపంచికమైనటువంటి వస్తువులు ముందు సుఖంగానే ఉంటాయి, తర్వాత అయ్యే క్రమంగా మనకి దుఃఖాన్ని మిగిల్చిపోతూ ఉంటాయి. ఓ బ్రహ్మాండమైనటువంటి ఇల్లు కట్టుకున్నావు, కోట్ల రూపాయలు పెట్టి దానిలో గృహప్రవేశం చేసేదాకా ఉబిళ్ళుడుతూ ఉంటావు. గృహప్రవేశం నాడు నీ ఆనందం చెప్పడానికి వీల్లేదు. అందరిని పిలిచి భోజనాలు పెడతావు, మా ఆనందంగా ఉంది. ఒక్క ఏడాది పోయేటప్పటికీ దాంట్లో లోపాలు బయటపడతాయి. అయ్యో ఇట్లా అనుకోలేదే, ఇలా చేసినట్టుగా బాగుండేదే అనుకో. అలాగైనా నీకు బాధ కలిగి, లేదా విలువైనటువంటి వస్తువు ఏదైనా తెచ్చుకుంటే అదేదైనా పగిలిపోయినా చెడిపోయినా అప్పుడూ దుఃఖం వస్తుంది. లేదా మీ బజార్లోనే నీకంటే బ్రహ్మాండం ఇంకోటి ఎవరన్నా ఇల్లు కట్టుకుంటే అప్పుడు నీకు దుఃఖం వస్తాం. కనుక ఈ విషయ సుఖాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఇలాగనే ఉంటాయి. అందుకే దీన్ని రాజసిక సుఖం అన్నారు. విషయ సుఖాలు ఎలా ఉంటాయో చెప్పడానికి ఒక మొరట సామెత కూడా ఉంది. ఏమిటంటే, తీటగల భాగ్యశాలికి వాడి గోళ్ళు వేడి నీళ్లు ఉంటే చాలు, వాడు స్వర్గానికి ఓ బారిడు పైన ఉంటాడు అంటాడు. ఎందుకంటే ఎప్పుడు గోక్కుంటా ఉండాలి వాడు. బాగా వాడైనటువంటి గోళ్ళు, వేడి నీళ్లు ఈ రెండు కనుకుంటే వాడు గోక్కుంటుంటే స్వర్గంలో ఉన్నట్టుంటుంది. కానీ ఆ తర్వాత ఉంటుంది వాడి పని, అలా ఏడుస్తూ ఉండాలి. ఎందుకంటే అక్కడ చాలా బాధగా ఉంటుంది అన్నమాట. కనుక ఈ విషయ సుఖం అంతా ఇట్లా ఉంటుంది, రాజసిక సుఖం ఇట్లాగనే ఉంటుంది. విషయ వస్తువుల సంయోగంతో ఎంత సుఖమో వియోగంతో కూడా అంత దుఃఖం వస్తుంది. ఏదో ఒక వస్తువు నీకు వచ్చింది ఆనందించావు, పోయింది మళ్ళీ అంత దుఃఖించాలి. అదే ఆత్మసుఖం అయితే పోయేదేమీ లేదు, రావటమే కష్టం, వచ్చిన తర్వాత ఇవ్వబోదు. కనుక విషయ వస్తువులు మొదట అమృతంలాగా ఉండి చివరికి విషయంలాగా మార్తమే. ఎందుకని మార్తమే అంటే విషయ వస్తువుల ద్వారా వచ్చేటువంటి సుఖం అమృతంలాగా ఉన్నప్పటికీ కూడా ఆ అమృతంలో విషబీజాలు ఉంటాయి. ఆత్మసుఖంలో విషబీజాలు ఉండవు, ఆత్మానందంలో విషబీజాలు ఉండవు. కానీ విషయ వస్తువుల ద్వారా వచ్చేటువంటి ఆనందంలో విషబీజాలు ఉంటాయి. మరి బీజం ఉందంటే అప్పుడే బయటపడదు. విత్తనం లోపల నాటితే, భూమిలో నాటితే కొంతకాలానికి కదా పైకి వచ్చేది. అలాగనే ఆ సుఖంలో కూడా ఈ విషబీజాలు ఉండి అవి చిన్నగా పైకి వస్తాయి. ఆ సుఖం పోద్ది ఈ దుఃఖం ఉంటుంది. అందుకనే అంటారు ఏమిటనంటే విషయానందం ఎలాంటిది అయ్యానంటే ఒక వస్తువుని పొందినప్పుడు ఆనందంగా ఉంటుంది. ఆ వచ్చే ఆనందం ఎలా ఉంటుందనంటే లోపల దుఃఖాన్ని పెట్టుకొని దాచిపెట్టుకొని వచ్చింది. అది వచ్చి ఆనందం వస్తుంది కదా అని మనం కౌగిలించుకుంటాం, అదేం చేస్తుంది దుఃఖాన్ని వదిలిపెట్టి బయటికి పోయి. చేపను పట్టడానికి జాలరు ఏం చేస్తాడు, ఒక ఎర్ర వేస్తాడు. అంటే గాలానికి ఒక ఎర, ఎర అంటే చేప యొక్క ఆహారం. దాన్ని చూస్తే చేప వదిలిపెట్టదు, దాన్ని ఎట్ట తినాలనుకుంటుంది. అందుకని ఆ గాలం వేయంగానే ఆ ఎర్రను చూడగానే లోపల ఉన్నటువంటి చేప ఎగిరి గంపేసి ఎగిరి ఒక్కసారి ఆ ఎర్రను అందుకుంటుంది. అయితే ఆ గాలానికి ఉన్నటువంటి ఆ కొక్కెంలాగా ఉంటుంది, అంటే గాలానికి ఉన్నటువంటి పదునైనటువంటి బాధ దాంట్లో పోయి గుచ్చుకుంటుంది, దాంతో చేప తెచ్చిపోతుంది. అంటే ఎర్రను వేసి చేపను పడతారు. మన వాళ్ళు అంటుంటారు అప్పుడప్పుడు లంచం ఇచ్చి ఏదైనా పరిపూర్తి చేయించుకున్నాను ఎర్రను వేసి చేపను పట్టారు. ఉద్యోగస్తుల దగ్గరికి పోతే ఎర్ర వేసి చేపను పట్టారు పట్టాలా అంటారు. అలాగే మనం కూడా విషయ వస్తువుల ద్వారా కలిగేటువంటి సుఖాన్ని తలుచుకుంటామే కానీ వాటి యొక్క దుఃఖ బీజాలని మనం అంతగా పట్టించుకోము, ఎందుకంటే మనకు కనపడవు బీజాలు కదా. సుఖం కోసం పరిగెడతాం, అందుకుంటాం, ఆనందిస్తాం, చివరికి మిగిలేదు దుఃఖమే. కనుక విషయాల ద్వారా వచ్చేటువంటి సుఖం ఎంత నష్టాన్ని కలిగజేస్తుందంటే మన బలాన్ని, మన వీర్యాన్ని, మన రూపాన్ని, మన ప్రజ్ఞని, మన ప్రతిష్టని, మన గౌరవాన్ని, మన ధనాన్ని, మన ఉత్సాహాన్ని, మన తెలివితేటల్ని అన్నిటినీ నిర్మూలిస్తుంది. ఇది విషయ సుఖం యొక్క పరిస్థితి. ముందు సుఖమే కానీ చివరికి జరిగేది ఇది. నిజానికి ఇది భోగం కాదు, అది భవరోగం అన్నారు పెద్దలు. దాన్ని నమ్ముకొని మానవ జీవితాన్ని నాశనం చేసుకోవటం ఎలా ఉంటుందంటే, అంటే ఇక్కడ వచ్చేటువంటి తాత్కాలికమైనటువంటి అల్పమైనటువంటి సుఖాల కోసమని నిజమైనటువంటి సుఖాన్ని, ఆత్మానందాన్ని వదులుకునేటువంటి వాడు ఎలాంటి వాడయ్యానంటే మతిజడి రేగుబండ్లకు మౌక్తికములు వెలబోసినట్లు అంట. అంటే బజార్లో రేగుబండ్లు వచ్చినాయి అమ్ముకోటానికి, వీడింట్లో డబ్బులు లేవు, అందుకని రత్నాలు వజ్రాలు ఉన్నాయి, అవి కాస్త దోసెడు తీసుకెళ్ళి అవి పోసి నాకు రేగుబండి ఇవ్వన్నాడు. అదిగో అలా ఉంటుంది. అంటే అఖండమైనటువంటి ఆనందాన్ని, ఆత్మానందాన్ని, బ్రహ్మానందాన్ని వదులుకొని మనం అల్పమైనటువంటి సుఖాల కోసం ఎగబట్టం ఉందే, ఇది ఎలాంటిది అని అంటే ముత్యాలు పోసి రేగుబళ్ళు కొనుక్కున్నట్టే. కనుక విషయ సుఖాల కోసమని ఆత్మసుఖాన్ని వదులుకోవటం చాలా బాధాకరం, మూర్ఖత్వం కూడా. తెలిస్తే తెలియకపోతే చెప్పలేదు. మహతి వినష్టి కేనోపనిషత్తులు చెప్పారు, గొప్ప నష్టం అని. కనుక తస్మాత్ జాగ్రత్త, ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. విషయ సుఖాల కోసం ప్రాకులు ఆడకూడదు, పరుగులు తీయకూడదు. ఆత్మసుఖం కన్నా విషయ సుఖం మిన్న అని అనుకోకూడదు. ఇదే మనం ఈ రాజసుఖం ద్వారా నేర్చుకోవాల్సినటువంటి విషయం. ఇక మూడోది తామసిక సుఖం. మరి అదేలాంటిది? అదేలాంటిదో చెప్తున్నారు 39వ శ్లోకంలో 39 చూడండి.
యదగ్రే చానుబంధే చ
సుఖం మోహనమాత్మనః,
సుఖం మోహనమాత్మనః
నిద్రాలస్య ప్రమాదోత్తమ్,
నిద్రాలస్య ప్రమాదోత్తమ్
తత్తామసముదాహృతమ్,
తత్తామసముదాహృతమ్
యదగ్రే చానుబంధే చ
యదగ్రే చానుబంధే చ
సుఖం మోహనమాత్మనః,
సుఖం మోహనమాత్మనః
నిద్రాలస్య ప్రమాదోత్తమ్,
నిద్రాలస్య ప్రమాదోత్తమ్
తత్తామసముదాహృతమ్,
తత్తామసముదాహృతమ్
నిద్రాలస్య ప్రమాదోత్తమ్. నిద్ర ఆలస్య ప్రమాదోత్తమ్. నిద్ర అంటే నిద్ర, ఆలస్య అంటే సోమర్తనం, ప్రమాద అంటే అజాగ్రత్త. ఈ మూడిటి వల్ల పుట్టినటువంటి యత్ సుఖం, ఏ సుఖమైతే ఉందో, అంటే నిద్ర సుఖమే, సోమర్తనము సుఖమే, అజాగ్రత్తగా ఉండటం సుఖమే, ఈ మూడు మనకి సుఖాన్ని ఇస్తాయి. ఈ సుఖం ఎలాంటిదంటే అగ్రేచ అనుబంధేచ, అగ్రేచ అనుబంధేచ. మొదటి నుంచి చివరి దాకా కూడా ఆత్మన మోహనం, తనని మోహంలో ముంచేస్తాం. ఈ తామస సుఖం ఎలాంటిది అంటే మోహంలో ముంచేస్తూ ఉంటుంది మానవుణ్ణి. తామసం ఉదాహృతం, దాన్నే తామసం, తామసమైనటువంటి సుఖం అంటారు. కాబట్టి నిద్ర, సోమర్తనం, అజాగ్రత్త, ఈ మూడిటి వల్ల వచ్చేటువంటి సుఖమే తామస సుఖం. ఈ సుఖం ఎలాంటిదంటే మొదట్లో విషం తర్వాత అమృతం కాదు, మొదట్లో అమృతం తర్వాత విషం కాదు, మొదట్లో విషమే తర్వాత విషం. ఎప్పుడు అదే, మొదటి నుంచి చివరి దాకా అట్లే ఉంటుంది. అదిగో అది తామసం. కాబట్టి తామస సుఖం నిజంగా సుఖం కాదు, దుఃఖమే. ఎందుకని? పేరుకు తామస సుఖం, కానీ దానివల్ల ఎప్పుడన్నా సుఖం ఉంటేగా, ఎప్పుడు దుఃఖమే. సుఖంలాగా అనిపిస్తుంటుంది, అందుకని దీన్ని కూడా సుఖం అంట. కనుక ఇది నిజమైన సుఖం కాదు. నిద్ర, సోమర్తనం, అజాగ్రత్త, ఈ మూడు కూడా బుద్ధిని మందగింపజేస్తాయి. బుద్ధి సరిగ్గా పనిచేయదు. ఎప్పుడు నిద్రపోయేవాడిని ఏమంటారు, ఎవరు నిద్ర మొహవాడు అంటారు. వాడికి ఎప్పుడు నిద్రే. అందుకని సోమరిని కూడా అట్టే తిడతారు, వాడా పెద్ద సోమారండి అంటారు. కనుక వీటి వల్ల వచ్చేటువంటి సుఖం నిజ సుఖం కాదు. నిద్ర నిజంగా సుఖమే, ఎప్పుడు దాన్ని పరిమితిగా ఉంటుంది. రోజు 6 గంటలు 7 గంటలు 8 గంటలు, మరీ పెద్దవాళ్ళు అయితే 4 5 గంటలు, అలా నిద్రపోతే సుఖం. కానీ 20 గంటలు నిద్రపోయి 4 గంటలు మేలుకుంటే, లేకపోతే 23 గంటలు నిద్రపోయి 1 గంట మేలుకుంటే కుంభకర్ణుడు ఉంటాడు. అదే తమోగుణం, కుంభకర్ణుడు తమోగుణం అనేది. అందుకే కనుక ఏమవుతుంది, సోమర్తనం వస్తుంది. వాడు ఎప్పుడూ నిద్రపోతానే ఉంటాడు, ఎప్పుడో కాసేపు మేలుకుంటాడు. ఆ కాసేపు మేలుకునే దేనికంటే ఎవడని తెచ్చిపెడితే తింటాను. కాబట్టి ఈ నిద్ర అనేటువంటిది బుద్ధిని మందగింపజేస్తుంది, బుద్ధి సరిగ్గా పనిచేయదు. నిజంగా వాళ్ళ బుద్ధి బాగానే ఉంది, దానికి పదును పెట్టాలి. మనం ఇంట్లో కత్తెర కానీ కత్తి కానీ ఏదైనా ఉంటే ఏం చేస్తాం, ఆ పదును పెట్టేవాడు వస్తాడు, వాడికి ఇచ్చి ఆ 2 రూపాయలో 2 రూపాయలో 5 రూపాయలో ఇచ్చి పదును పెట్టిస్తాం. ఇస్తే అది బాగా పదును అవుతుంది. లేకపోతే అట్లానే పడేసాం అనుకో ఇంట్లో, పేపర్ కూడా తిరగద్దని. మన బుద్ధి కూడా అంతే, ఎప్పుడు నిద్రపోయేవాడికి అదే పరిస్థితి, వాడికి నిద్రే సర్వస్వం. రెండోది సోమరితనం, ఏ పని బాట లేకుండా కదలకుండా పడి ఉంటాం, దీన్ని సోమరితనం అంటాం. నిద్రపోకుండానే మేలుకొనే ఉంటాడు, మేలుకున్నా సరే అటు ఇటు కదలను కూడా కదలు, ఎందుకంటే సోమరితనం. వాడు ఎవడో అన్నాడంట, నేను హాయిగా పడుకున్నాను కానీ పైనుంచి బూజు పడతా ఉంది, కానీ కళ్ళు మూసుకోవాలంటే నాకు సోమర్థం. కళ్ళు మూసుకోవడానికి కూడా వాడికి సోమర్థం అనమాట, పైనుంచి బూజు పడతాం. కనుక ఇలా ఉంటుంది సోమర్థనం యొక్క పరిస్థితి. కర్తవ్య నిర్వహణ అనేటువంటిది వీళ్ళకి దూరం, ఎప్పుడూ ఉండదు. ఇక మూడోది అజాగ్రత్త, దీన్నే ఏమరపాటు అంటారు. ఏ విషయంలోనైనా మనం జాగ్రత్తగా ఉంటేనే మనం అనుకున్నటువంటి పని విజయం సాధించడానికి వీలుంది. అలా కనుక లేకపోతే ఏమరపాటుగా ఉంటే ఒకవేళ ప్రయోజనం కలుగుద్ది అన్న దాంట్లో నష్టం కలగవచ్చు. అందుకనే ఈ అజాగ్రత్త కూడా, ఏమరపాటు కూడా ఉండకూడదు. ఈ మూడు లక్షణాలు కూడా సుఖంగానే ఉంటాయి, ఎప్పుడు పడుకొని నిద్రపోతే సుఖంగానే ఉంటుంది, కానీ కొంతకాలానికి అది కూడా బాధాకరంగా అవుతుంది. అవయవాలు అవి సరిగా పనిచేయవు, ఎందుకంటే వీటిని పనిచేయిస్తుంటేనే మనం బాగా చైతన్యవంతంగా ఉంటాం. ఎప్పుడు పడుకొని నిద్రపోతామంటే అవి కాస్త చైతన్యం లేకుండా పోతాయి. ఈ నిద్ర, ఈ సోమర్తనం వీటితో గడిపేటువంటి వాడు తెలివితేటలు నశించిపోతాడు. లేవా అంటే ఉన్నాయి తెలివితేటలు, కానీ వాటి ఏమి ఉపయోగించలేదు కదా, మొద్దు పారిపోతుంది. కత్తి కూడా ఉపయోగించకపోతే మొద్దు పారిపోతుంది. అలాగనే బుద్ధి కాస్త మందగిస్తుంది, కర్తవ్యాన్ని గురించి పట్టించుకోరు, ఏమరపాటుగా ఉంటారు, వ్యర్థ జీవితాన్ని గడుపుతారు. దీన్నే తామసిక సుఖం అంటారు. కనుక ఇలాంటి లక్షణం మనలో ఎప్పుడు ప్రవేశించకూడదని తెలుసుకోవాలి. ఇక విషయ ప్రపంచంలో దొరికే సుఖాలన్నీ కూడా ఆభాస సుఖాలు, సుఖం లాగా ఉంటాయి కానీ సుఖం కాదు, దాన్ని ఆభాస సుఖం అంటారు. వైరాగ్యంలో కూడా ఆభాస వైరాగ్యం అంటారు, వైరాగ్యం లాగా ఉంటుంది కానీ వైరాగ్యం కాదు. నాకు బాగా వైరాగ్యం వచ్చిందండి అంటాడు, అంటే వాడికి ఏమి రాలేదన్నమాట. కనుక ఇది ఆభాస సుఖం అంటారు. నిజమైనటువంటి సుఖం నీలో ఉంది. నిజమైనటువంటి సుఖం ఎక్కడికో పోవక్కర్లా, దేని ద్వారా తెచ్చుకోవక్కర్లా, ఏ వస్తువు ద్వారా వచ్చేది కాదు, ఏ కర్మల ద్వారా వచ్చేది కాదు. నీలో ఉన్నటువంటి సుఖాన్ని నువ్వు గుర్తించాల, అదే ఆత్మసుఖం. ప్రాపంచిక విషయ సుఖాలు ఏవైతే ఉన్నాయో వాటినే నిజమైనటువంటి సుఖం అని మనం భ్రమపడతా ఉంటాం. డబ్బు కానీ, సంపదలు కానీ, ఇళ్ళు వాకిళ్ళు కానీ, పదవులు కానీ, కీర్తి ప్రతిష్టలు కానీ, ఇలాంటివి ఏవైనా సరే మనకెంతో సుఖాన్ని ఇచ్చినట్టుంటాయి, కానీ ఆ సుఖం భ్రమ, అది నిజం కాదు. మనకు తెలుసు ఎంతటి అధికారైనా ఏదో ఒకనాటికి రిటైర్ అవుతాడు, అయిన తర్వాత వాడి మాట ఎవడు వింటాడు? సరే పదవిలో ఉన్నటువంటి వాడు పదవునంతకాలమే సాగించుకునేది, ఆ తర్వాత అధికారాంతమునందు చూడవలే అయ్యే సౌభాగ్యములు అంటారు. కనుక ఇవన్నీ తాత్కాలికమైనటువంటివి, విషయ సుఖాలన్నీ తాత్కాలికమైనటువంటివి. సుఖం లాగా అనిపిస్తాయి కానీ అవి సుఖం కాదు. మానవుడు వాటి వెంటబడి నిజమైనటువంటి సుఖాన్ని జార విడుచుకుంటూ ఉంటాడు. ఇదే మనం గమనించాలి. ఒక కుక్క మాంసం ముక్కను నాటగరుచుకొని ఒక వంతెన మీదుగా పోతా ఉంది. అలా వెళుతూ వెళుతూ కింద చూచింది, కింద చూసినప్పటికీ కింద బాగా నీళ్లు ఉన్నాయి, నీళ్ల ప్రవాహం ఉంది. ఆ నీళ్ళలో కుక్క మాంసం ఒక్క నోట్లో పెట్టుకొని పోతుంది. నీళ్ళలో బోట్ల దీని బొమ్మ అక్కడ కనపడదు. కనపడేటప్పటికి అది అనుకుంది, అది కూడా నేను కొట్టేద్దాం, అది కూడా కొట్టేయాలంటే దాన్ని అక్కడి నుంచి పంపించాలి. అందుకని భౌ భౌ అంది అనేటప్పటికల్లా ఈ నోట్లో అది కాస్త కనపడదు, పోయింది రెండు గురి. కనుక మానవుడు కూడా ఇలా కుక్కలాగా నోట్లో ఉన్నటువంటి మాంసం ముక్కను వదులుకున్నాడు అంటానికి దేనికంటే తనలోనే ఉన్నటువంటి అనంతమైనటువంటి అఖండమైనటువంటి ఆత్మానందాన్ని బ్రహ్మానందాన్ని వదులుకొని అల్పమైనటువంటి సుఖాల కోసమని, సుఖాలుగా అనిపించేటువంటి దుఃఖాల కోసమని మానవుడు పరుగు తీసుకున్నాడు. ఆ నీళ్ళల్లో ఉన్నటువంటి నీడలో పడ్డటువంటి కుక్క నోట్లో ఉన్నటువంటి మాంసం ముక్క కోసం తన నోట్లో ఉన్నటువంటి మాంసం ముక్కను వదులుకున్నటువంటి కుక్కకి ఈ అల్పమైనటువంటి సుఖాల కోసం పరుగులు తీస్తూ తనలోనే ఉన్నటువంటి అఖండమైనటువంటి ఆనందాన్ని వదులుకునేటువంటి వాడికి తేడా ఏమి లేదు. కనుక మానవుడు ఎప్పుడు కూడా బయట వస్తువుల్లో బయట విషయాల్లో లభించేటువంటి సుఖం కోసం పరుగులు తీయకూడదు, ఆత్మసుఖాన్ని అందుకోవటానికే పరుగులు తీయాలి. కాబట్టి రాజసుఖం కానీ తామసిక సుఖం కానీ ఆ రెండింటి కోసం కూడా మానవుడు పరుగులు తీయకూడదు. కానీ రాజసిక సుఖం అనేటువంటిది ప్రతివాడికి కూడా నిజంగా సుఖమే అనిపిస్తుంది, అది కూడా జాగ్రత్తగా గమనించాలి. గమనించి వీటి కోసం మనం పోతున్నామంటే ఏం వదులుకుంటున్నాం అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనం ఈ వదులుకోవటం కాదు, ఖచ్చితంగా ఆత్మానందాన్నే పొందాలి, సాత్విక సుఖాన్ని పొందాలి అనేటువంటి భావన నిశ్చయంగా ఉండాలి, దృఢంగా ఉండాలి. అలా ఉన్నప్పుడే అతడు సరైనటువంటి మార్గంలోకి వస్తాడు. ఈ ప్రకారంగా మనకి ఈ రెండవ ప్రకరణం ముగుస్తున్నది. ముగుస్తున్నది ముగుస్తున్నది అంటారు, ఇంకా ముగియలేదండి అంటే ఒక్కసారి ఈ మూడు గుణాలు లేనటువంటి ప్రాణి లోకంలో ఎక్కడన్నా ఉందా అంటే లేనే లేదు. మూడు గుణాలు అందరిలో ఉన్నాయి. నాది సాత్విక గుణం అండి అంటే రాజస ఉంది, తామసం. నాది రాజసిక గుణం అండి అంటే సాత్వికం ఉంది, తామసం. నా తామసికం అండి అంటే వాళ్ళు కూడా ఎక్కడో కొద్దిగా సాత్వికం, ఎక్కడో కొద్దిగా ఉంటుంది సాత్వికం, రాజసికం కొద్దిగా. కనుక మూడు గుణాలు కూడా ప్రతివాడిలో ఉన్నాయి. అందుకే మూడు గుణాలని విభాగించి చెప్పారు ఇక్కడ. జ్ఞానం, కర్మ, కర్త, బుద్ధి, ధృతి, చివరికి సుఖం, వీటన్నిటిని కూడా చెప్పారు. మరి మూడు గుణాలని వదిలించుకోవటం ఎవరికి సాధ్యమవుతుంది అని అంటే కేవలం ఒక్క మానవుడికి మాత్రమే సాధ్యం, ఇంకెవరికి సాధ్యం కాదు. దేవతలకి సాధ్యం కాదు, జంతువులకి సాధ్యం కాదు, కేవలం మానవుడికి మాత్రమే సాధ్యం. అలాగని మానవుడు వదిలించుకుంటాడు అని అనుకోబాకండి. ప్రయత్నించినటువంటి వాడే వదిలించుకోగలుగుతాడు. పూర్వజన్మ సుకృతం ఉన్నటువంటి వాడే మాకు మూడు గుణాలు ఉన్నాయని, ఈ మూడు గుణాలు వదిలించుకోవాలని తెలుసుకొని వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మరి మూడు గుణాలను ఎట్లా వదిలించుకోవాలి అంటానికి ఆ ఉపాయాన్ని భగవానుడు తెలియజేస్తున్నాడు. ఇక్కడి నుంచి వచ్చేటువంటిదంతా కూడా చాలా అద్భుతమైనటువంటిది. అంటే మనకి వర్ణ వ్యవస్థ ఉంది. ఆ వర్ణ వ్యవస్థ ఎందుకు ఏర్పాటు చేశారు అంటే మన వాళ్ళు కొట్టుకు సావటానికి అని తేల్చేశారు. బ్రాహ్మణుణ్ణి, క్షత్రియుణ్ణి, వైశ్యుణ్ణి, నువ్వు శూద్రుడివి, ఇలా దీనికోసం ఏర్పాటు చేశారనుకుంటున్నారు బుద్ధిహీనులు. బుద్ధిహీనులు అంటే వాళ్ళు తెలియని వాళ్ళు కాదు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు వాళ్ళు ఉన్నారు దీంట్లో, ఇప్పుడు నేను చెప్పినటువంటి జాతిలో. ఎందుకనంటే వాళ్ళకి తెలియదు పాపం, ఈ వర్ణ వ్యవస్థకి కుల వ్యవస్థకి మధ్యలో ఉన్నటువంటి తేడా తెలియదు. వర్ణ వ్యవస్థ ఎలా ఏర్పాటైందో తెలియదు, వర్ణం అంటే తెలియదు. అన్నీ తెలుసు అంటారు, ఏమీ తెలియదు. అందువల్ల ఈ వర్ణ భేదాలతోటి ఆ భేదాలను సృష్టించి వాడు గొప్ప, వీడు తక్కువ అని. కానీ భగవంతుడు ఎందుకు సృష్టించాడో పాపం వాళ్ళు ఏనాటికి తెలుసుకోలేదు. ఎందుకు సృష్టించాడంటే భగవంతుడు ఒక వర్ణం నుంచి ఇంకొక వర్ణానికి ఎలివేట్ కావటానికి. మనం తామస గుణంలో ఉన్నటువంటి వాడు రాజస్సు గుణానికి రావాలి, అంటే శూద్రుడు వైశ్య వర్ణానికి రావాలి, వైశ్యుడు క్షత్రియ వర్ణానికి రావాలి, క్షత్రియుడు బ్రాహ్మణ వర్ణానికి రావాలి. ఇది దీనికోసం. ఇదేమిటండి చిత్ర విచిత్రంగా చెబుతున్నారు? నిజమే, ఇప్పటివరకు విననటువంటి వాళ్ళందరికీ చిత్ర విచిత్రం, కానీ వీటి ద్వారానే మానవుడు పురోగతి చెందాలి, సత్వగుణానికి రావాలి. మూడు గుణాలు వదిలించుకొని శుద్ధ సత్వంలో నిలబడి మోక్షాన్ని అందుకోవాలి. ఆ ఉపాయం ఏమిటో 40వ శ్లోకంలో భగవానుడు చెప్పబోతున్నాడు. ఈ 40వ శ్లోకాన్ని మనం రేపు చెప్పుకుంటాం. దాంతో ఈ యజ్ఞం 40 శ్లోకాలతోటి ముగుస్తుంది. ఇంకా తర్వాత ఉన్నటువంటి 38 శ్లోకాలు కూడా మరొక యజ్ఞంగా తర్వాత చెప్పుకోబోతాం. ఇక్కడ ఇది సంధి శ్లోకం. సంధి అని అంటే రాబోయేదానికి జరిగిన దానికి మధ్యలో సంధి. ఇక్కడ మూడు గుణాలతోటి విభాగించారు అన్నిటి తెలుసుకున్నాం. దురదృష్టవశాత్తు మనలో అప్పుడప్పుడు రజోగుణం ప్రబలమవుద్ది, తమోగుణం ప్రబలమవుద్ది. ప్రబలమైనప్పుడు మనం కాస్త నిజమైనటువంటి సుఖాన్ని పొందలేము. అందుకోసం అని చెప్పి ఈ వర్ణ వ్యవస్థని చెబుతూ, అంటే ఇట్లా ఒక్క మాట చెబితే అర్థం కాదు, మనం లోతుకి దిగితే అర్థం అవుతుంది. అసలు వర్ణ వ్యవస్థ ఏంది, మన గుణాలు పోగొట్టుకోవటం ఏంది అని ఆలోచన వస్తుంది. ఎందుకంటే ఈ వర్ణాలు ఏర్పడింది గుణాల మీదనే. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణ కర్మ విభాగశ అని భగవానుడు ఎప్పుడో చెప్పాడు. కనుక గుణాలను బట్టి కర్మలను బట్టి చెప్పారు. మరి ఎందుకు చెప్పారో దాని ఆంతర్యం మనం అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకుంటే మనం వేదాంతం అంతా అర్థం చేసుకున్నట్టు అవుతుంది. అదేమిటి మనం రేపు 40వ శ్లోకాన్ని చెప్పుకుందాం. ఈ యజ్ఞాన్ని ముగించి మరొక యజ్ఞంలో దీని విషయం మనం ఎట్లా వృద్ధిలోకి రావాలి, ఎలా ప్రగతిని సాధించాలి అనేటువంటి విషయాన్ని మనం తర్వాత చేస్తాం.